రేపటి వరుస ఎందుకు, నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో మనకి తెలియదు. మనం పెద్ద పెద్ద ప్లాన్ వేస్తాం, అడగండి అది వేరే విషయం. ఇలా జరిగితే బాగుంటుంది, మనస్సు సహజం. జరిగిందా లేదా గమనించుకోకండి, జరిగిందా ఆనందించకండి, జరగలేదు దుఃఖం ఉంది. కానీ ఒకటి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, భగవంతుడు అంటే అష్ట ఐశ్వర్యాలు కలవాడు అని. సకల ఐశ్వర్యమును కలవాడి దగ్గర మీరు ఉండి మీకు ఆకలి ఉంటే, మీకు రోగాలుంటే, మీకు దారిద్రం ఉంటే మీరు ఎక్కడున్నట్టు? మీరు నిజంగా మౌనంలో ఉంటే మీకు ఏ దుఃఖము బాధించదు. అసంభవం అది, అసంభవం అది. కానీ మీరు కావాలన్నట్టు అది పనిచేయదు. దూర్వాసుడు, అనేక మంది శిష్యులతో హస్తినాపురం వచ్చాడు. పాండవులు వనవాసం చేస్తున్న రోజులవి. పాండవులు వనవాసం చేస్తున్నటువంటి రోజులలో దూర్వాసుడు హస్తినాపురం వచ్చినప్పుడు సకల మర్యాదలు చేశాడు. దుర్యోధనుడు ఎత్తేశాడు దూర్వాసుని, ఆనందించాడు. దూర్వాసుడు ఆనందించి నీకేం కావాలన్నాడు. చిన్న కోరిక సార్, మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మీ యొక్క సహవాసముతో ఉద్ధరించారు, అదే తృప్తి పాండవులకి కూడా కలగాలి అన్నాడు. ఎంత అందమైన కోరికో పాపం. అసలు లోపల కోరిక ఏంటి? దూర్వాసుడు కోపం చాలా ఎక్కువ. చిన్న తప్పు జరిగితే ఆ శ్రీకృష్ణునే వదిలిపెట్టాడు. శిష్యులతో సహా పాండవుల మీద వనవాసం చేస్తున్న వాళ్ళు ఇంట్లో వెళ్లి పడితే వాళ్ళకి తిండి ఏం పడతాడు? ఖచ్చితంగా శపిస్తాడు, నాశనం అయిపోతాడు పాండవులు. కొరిగది విన్నాడు దూర్వాసుడు కూడా. వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాడు? మేము భోజనానికి వస్తున్నాం, మీరు భోజనాలు సిద్ధం చేయండి, అడవిలో రణశాల వేసుకున్నటువంటి ఏ విధమైనటువంటి వనరులు లేనిది. ఏం జరిగిందో మీకు తెలుసు కదా. అలాంటి పరిస్థితి మీకు వస్తే ఖచ్చితంగా జగద్గురు ఆదుకుంటాడు తప్ప మీ ఏదేదో కోరికలు తీర్చడానికి మాత్రం ఆదుకోదు. ఎందుకంటే మీ కోరికలకు అంతు లేదు, అంతు లేదు వాటికి. అలా వస్తూ ఉంటే ఏదాని తర్వాత ఏదాని తర్వాత మరి కోరుకోవాలా అక్కర్లేదా? సముద్రంలోని అలలను ఆపగలవా? ఆపలేము, కోరికలను ఆపలేము. గమనించండి, అంటే కోరుకోవటం మానేయండి అనేమే అంటుండే. గమనించండి అంటే తీరాయా? ఓకే. తీరలేదు, ఓకే. మరి మీరేం చేయాలి? గమనిస్తూ ఉండండి. ఆలోచనలంతా పరిగెత్తకండి. మీరు మీ ఆలోచనలకి వాక్ రూపం ఇచ్చి మీ యొక్క దైవత్వాన్ని హింసపరచుకోకండి. జరుగుతుందా జరగదా, తర్వాత ఏమైపోతుంది నాకు జీవితం. ఏ జీవితాలు, అందరి జీవితాలు కనుక ఆ వరద హస్తం ఉండి మీకు తీసినా తెలిసినా తెలియకపోయినా, తెలిస్తే తృప్తి ఉంటుందంటే, లేకపోతే ఇది తెలియని వాడికి వెనకాతల శక్తి పనిచేయటం లేదా? ఖచ్చితంగా పనిచేస్తుంది. అంచేత మీ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు ఆ మౌనంలోకి అర్పించండి. మీ ఉద్యోగంలో వచ్చేటటువంటి బాధలు ఆ మౌనంలో ఆగుతూ రకాల సమస్యలు. మరి ఆ మౌనంలోకి వేసి నేను ఇంటి దగ్గర కూర్చుంటాను, ఇప్పుడు శ్రీకృష్ణుడు రథం నడుపుతున్నాడు కదా అని నేను బాణాలు వేయను అంటే కుదరదు. మీకు తెలిసిన మీకు చేతనైనంత పని మీరు చేశారా లేదా అన్నదానికి చాలా నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని జవాబు చెప్తుంది. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అండి. మీ లోపం ఉందా? లోపం లేదు. ఓకే, ఇచ్చేయండి. ఎవరికి? మహిమానికి. మన లోపల ఉన్నటువంటి ఆ సైలెన్స్ అది ఇక్కడ ప్రాక్టిస్తుంది. ఇంటి దగ్గర చేసుకుంటాం మాస్టర్, చేయలేం మనం. అది ఎక్కడే చేయలేనప్పుడు మీరు ఇంటి దగ్గర ఎలా తీసుకోగలరు ఆ మౌనాన్ని? చేయలేదు. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి, మళ్లీ మళ్లీ రండి. ఈ 2 సంవత్సరాలు పూర్తిగా దీనికే కేటాయించండి. ఏంటి నా కోరిక? కనీసం 1000 మంది యోగుల్ని తయారు చేయాలి. యోగుల్ని, యోగులంటే ఎవరు? ముందు మౌనముగా ఉండగలిగారు. ఎలాంటి మౌనము? బాధ్యతలను పరిపూర్తిగా చేస్తూ. బాధ్యతలను ఎగరేసి మౌనంగా ఉంటాం? ఒప్పుకోడు, జరగదు అది. మీరు ప్రకృతికి ఎదురీరకండి, అది జరిగే పని కాదు. చాలాసార్లు ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను. ఒక రాజు ఉత్తర దిశలోను దక్షిణ దిశలోను తన తోటని 2 తోటమాలులకు అప్పచెప్పాడు. ఒక తోటమాల ఏం చేశాడు? రాజుగారి విగ్రహాన్ని పెట్టి, కాలరాతి విగ్రహాన్ని, దాని చుట్టూ అందమైన మండపం గ్రనైట్స్ కట్టించి పొద్దున్న సాయంత్రం ఆశిస్తాం, ఆ రాజుగారి నామజపం చేయటం, భజనలు చేయటం అంతా చేస్తున్నాడు. ప్రసాదాలు పంపటం. 2వ తోటమాలి రాజుగారి గురించి అసలు పట్టించుకోలే. అతనికి ఇచ్చిన బాధ్యత ఏంటి? తోటమాలి కదా, తోటం తీసుకోమన్నాడు. ఇంతకీ రాజుగారు 1 సంవత్సరం తర్వాత వస్తే మొదటి తోటమాలని ఏం చేస్తాడు, 2వ తోటమాలని ఏం చేస్తాడో మీకు తెలుసు కదా. అలాగే మీ కుటుంబము, మీ సమాజము, మీరుంటున్నటువంటి ఊరు, మీ దేశము, ఆ సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమైనటువంటి వాడు మీకు ఇచ్చినటువంటి తోట. తోట మాత్రమే, అదేమవుతుందో మీకు అనవసరం. రాజుగారు అక్కడ వేప చెట్టు వేయమన్నాడు అనుకో, మీకు అరటి చెట్టు ఇస్తాం కదా అని అక్కడ వేప చెట్టులోంచి అరటి చెట్టు రమ్మంటే రాదుగా, అరటిపాలు రావు అక్కడ నుంచి. అంటే మన పిల్లలు ఎలా అవుతారు? మీ బాధ్యత కాదు అది, ఆ పుట్టించిన వాడి బాధ్యత. ఆ ఈశ్వరుడు యొక్క ఏ క్షేత్రంలో, ఏ కుటుంబంలో, ఏ వ్యక్తి ఎలాగే ఎదగాలో మన చేతిలో లేదు అది. కానీ మన చేతిలో ఏముంది? నీరు పోయటం ఉంది, బట్టలు ఇవ్వటం ఉంది, తిండి పెట్టడం, అంతవరకు చేయి. అంతకంటే ఎక్కువ చేస్తాను, నువ్వు ఇలా చేయకపోతే నేను ఇలా చేసేస్తాను అంటే నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినాలని ఇక్కడ పెట్టుకుని పెట్టుకోవచ్చు. నీకు అసలు అనవసరం అది. వాళ్ళు ఎదిగి ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది అలా అని చెప్పారు కదా మాస్టర్. ఎంత ఆనందంగా ఉంది, ఇప్పటి నుంచి మేము హాయిగా నిద్రపోతాం. మేము నిద్రపోతామంటే మాత్రం కుదరదు. బాధ్యతా రాహిత్యాన్ని ప్రకృతి ఒప్పుకోదు. తిరిగి తిరిగి చెప్తున్నాను అది, ఆ పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడే భారతదేశం నాశనమైపోయింది. భగవంతుడే అన్ని చూసుకుంటాడు కనుక మనం ఏం చేయక్కర్లేదు. కుదరదు. మీకు ఇచ్చినటువంటి బాధ్యత, మీ కుటుంబంలోని బాధ్యత, మీ పిల్లల యొక్క బాధ్యత, మీ స్నేహితుల యొక్క బాధ్యత, మీ బంధువుల యొక్క బాధ్యత, మీరు చేయగలిగినంతా కూడా చేయగలిగినది. కానీ చేయగలిగినది అనేటటువంటిప్పుడు మన మనస్సుండే అనేక రకాల గందరగోళాలు సృష్టిస్తుంది. ఇవ్వగలిగినంత ఇవ్వండి, కావాలా ఇస్తాం. ఇవ్వగలిగినంత అంటే అర్థం ఏంటంటే మీరు మాక్సిమం ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి అని. చదువుకోగలిగినంత చదువు అని టీచర్ చెప్పాడు అనుకో, అంటే అర్థం ఏంటని. బాబు పరీక్షలు దగ్గర పడ్డాయి, సిలబస్ చాలా ఉంది, నువ్వు చదవగలిగినంత చదువు అన్నాను. అంటే నా ఉద్దేశం తక్కువ కంటే తక్కువ చదవమనా, వాడి సామర్థ్యాన్ని బట్టి వాడు ఎంత ఎక్కువ చదవగలడో అంత ఎక్కువ చదవమనా. కానీ మనం ఏం చేస్తాం? ఇవ్వగలిగినంత తప్పక్కడ జరిగింది. మొత్తం మన భారతీయ చరిత్రలో రారాజులు వాళ్ళందరూ కూడా మాన్యాలు రకరకాలైనటువంటి వారి సిరి సంపదలంతా భగవంతుడికి అర్పించుకోగలిగినప్పుడు గురుదేవులు ఏం చేశారు? అసలు ఆయన సర్వస్వం అర్పించేసుకున్నాడు. సర్వస్వం అర్పిస్తాను కానీ ఆస్తిని మాత్రం ఇవ్వండి సార్, ఆస్తిని మా పిల్లలకి ఇస్తాం. శ్రీనివాసశర్మ ఆచార్య అంటే ఏం చేశాడు? ముందు ముందు తనది అంతా అర్పించాడు. అర్పించాక అర్పించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. చదవని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా నేను చదవను అన్నట్టే ఉంటుంది. యోగి అవదలుచుకుంటే ముందు అర్పించండి. ఏం అర్పిస్తామంటే, నా దగ్గర ఆస్తి అది కాదు అర్పించాల్సి, నా ఆస్తి నీది కాదు, నేను అనుకుంటున్నాను నీది అని, నీ శరీరం నీది కాదు, ఆస్తి నాది అనే భ్రమ. ఒక గవర్నమెంట్ రూల్ మారిందంటే ఆస్తి ఎగిరిపోయాయి, నీ సంత మొత్తం ఎగిరిపోతుంది. అది కాదు ఆస్తి, నీ యొక్క వ్యక్తిత్వాన్ని తుచ్చమైనటువంటి సామాజికమైనటువంటి కుటుంబపరమైనటువంటి కోరికలకు అర్పించకుండా యోగి వలె జీవించటానికి అర్పించగలిగేటువంటి బ్రహ్మంగా అది అడిగేది. ఉంటే ఏం చేసుకుంటాడు డబ్బులు? వాడు ఏం చేసుకుంటాడు? బిల్డింగ్స్ కట్టిస్తే ఏం చేసుకుంటాడు? ఆ బిల్లు డబ్బులాలు తిరుగుతుంటాడు. కానీ మరి బిల్డింగ్స్ కావాలి, అక్కర్లేదు, మానేయండి. కానీ ఏం కావాలి మనకి? యోగి వలె జీవించటం కావాలి. ముందు అది అలవాటు చేసుకుంది. యోగి వలె జీవించటం అంటే ఈ క్షణం నుంచి మీరు ఒక్క సాహసం చేసి ఆలోచన ఆపేస్తుంది. కోరికలు ఆపేయండి, కోరికలు కోరకండి. ఆలోచనలు వస్తుంటాయి, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. దానికెళ్ళి ఆలోచనలు కార్యరూపం దాల్చకపోతే ఆ ఆలోచనలు నిర్వీర్యమైపోతాయి. చాలాసార్లు ఉదాహరణ ఇస్తాను, ఋషుల యొక్క ఆలోచన కూడా వాక్కు రూపం రాకపోతే ఫలించవు. అందుకని వాక్కు రూపం చెప్పేది, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటాడు క్రైస్ట్. అడగండి అన్నైనా పెట్టదు అని మనం అంటాం. వీళ్ళు ఒకటే యజ్ఞం నిర్వహిస్తున్నాడు విశ్వామిత్రుడు, రాక్షసులు సర్వనాశనం చేస్తున్నాయి యజ్ఞాన్ని. కోపం వచ్చింది విశ్వామిత్రుడికి, దశరథుడు దగ్గరికి వచ్చాడు. దీనికి రాక్షసుల్ని చంపటానికి, రాముణ్ణి సహాయం చేయటానికి, అడగటానికి వచ్చాడు. ఆలోచనలే నిజంగా శక్తివంతం అవుతే రాక్షసులు అప్పుడే చచ్చిపోవాల్సింది. రాముణ్ణి అడగటం వరకు ఎందుకు? ముందు చెప్పాను అర్థమైన, పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి మాస్టర్, మీ ఆలోచనలు మిమ్మల్ని ఏమీ చేయవు. కార్యరూపం దాల్చకపోతే, వాక్కు రూపం దాల్చకపోతే అవేమి మిమ్మల్ని దాభరా పెట్టవు. ఎంత పిచ్చి ఆలోచన వచ్చినా నన్ను ఏం చేయమంటారు మాస్టర్? రకరకాల పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నా ఏమైపోతావు, ఏమీ అవ్వవు. ఆ ఆలోచనలకి కార్యరూపం ఇచ్చామనుకో అప్పుడు గందరగోళం అవుతుంది. వాస్తు దగ్గర లోపల మండిపోతూ ఉంటాం మనం, కానీ వాడి ముందు చేతులు కట్టుకుని నుంచుంటే నీకేమీ హాని జరగదు. లోపల నువ్వు ఏమైనా పెట్టుకోవాలి, నో ప్రాబ్లం. చేతులు కట్టుకు దిగుతా ఇక్కడ అంతేరు ఆలోచనలు అలాగే ఉంది. నువ్వు కథల బాక, కథల బాక అంటే అర్థం ఏంటి? బాధ్యతల్ని చెయ్యి, గొంతున్న కోరికల్ని తీర్చుకో. మనం ఏం చేస్తాం? మన పిల్లల యొక్క గొంతున్న కోరికల్ని తీరుస్తాం. అసలైంది వాళ్ళు ఏం చదువుకోవాలో దాని వైపు మాత్రం మనం ఎప్పుడూ అవసరం తీరుస్తాం. బాధ్యత రాదు. నేను చాలా చోట్ల నాకు తెలిసిన కుటుంబాలను చూస్తాను, బీకామ్ ఎంకామ్ చదివేస్తారు పిల్లలు, జాస్త వెలిగించటం కాదు వాళ్ళు. మన బాధ్యత ఏంటో, మా అమ్మాయి చదువుకుంటే ఒకసారి ఎంకామ్ చదివింది, ఇద్దరు వంట వండటం రాదు. చివరికి అందరూ కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పడతారు, మూడో రోజు అంతా కనరు. ఎందుకు చెప్పాను? పిల్లల్ని పెంచవలసినటువంటి బాధ్యత వదిలేసి వాళ్ళకి లేనిపోని కోరికలు పుట్టించి నీ ఇంజనీర్ అయిపో అవలేదు. చాలా మంది నా దగ్గర వస్తారు పిల్లలు తల్లిదండ్రులతో చెప్పుకోలేని వాళ్ళు. నేను చదవలేను మాస్టర్, నాకు అసలు ఇంజనీరింగ్ మీద అసలు దుర్రే వెళ్ళటం లేదు, నన్ను చదవమంటారు మా నాన్న. కదా మీ బాధ్యత, అది కూడా తెలుసుకోలేని తండ్రి కూడా ఒక తండ్రి. ఎందుకు వీడు ఇంజనీర్ అయిపోవాలి? ఏమో కష్టం గురించి ఆశ ఉందో నాకు తెలియదు. వీళ్ళ ఆశలు ఏంటో, అసలు ఇంజనీరింగ్ చేసి దేశంలో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేసి వీళ్ళ పేర్ల మీద బిల్డింగ్స్ కట్టేయాలి దేశానికన్న కోరికతో ఇంజనీరింగ్ చదివిస్తున్నారని మాత్రం నేను ఖచ్చితంగా అనుకోవటం లేదు.
అలాగే డాక్టర్లు కూడా
బాధ్యత రాహిత్యాన్ని వదలండి. మీరు రోగులు అవదలుచుకున్న వాళ్ళని చెప్తున్నాను నేను. పిల్లల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి ఆందోళన వదిలేయండి.
వాళ్లకి ఇవ్వవలసినటువంటి జ్ఞానం ఇవ్వండి.
మీ సామర్థ్యాన్ని బట్టి ఏమి చదివించగలరో అది చదివించండి. వాళ్ల అదృష్టాన్ని బట్టి వాళ్ళు ఎదుగుతారు. ఎంటెక్ చదివి పీహెచ్డీ చేసి 2000 రూపాయల జీతం కోసం పనిచేసుకున్న వాళ్ళని నాకు తెలుసు. బీకామ్ 3 సార్లు ఫెయిల్ అయ్యి కోటీశ్వరులు అయిన వాళ్ళు నాకు తెలుసు. ఇది 1-2 ఉదాహరణలు కాదు, ఇది నేను 100 కొద్ది ఉదాహరణలు ఇవ్వగలను మీకు. మీకు తెలిసి ఉంటాయి. ఆ పిచ్చి భ్రమ వల్లే కదా మనకి టెన్షన్స్ అంతా వచ్చేది. అది మానవని చెప్పేది. అందుకే మీ ఉదాహరణ ఇచ్చేది. మీ చేతిలో ఏమీ లేదు. అలా అని చెప్పి బాధ్యత రాహిత్యంగా పిల్లల్ని గాలికి ధూళికి వదిలేయమని నేను అంటలేదు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళని అడగలేమండి. దాని తర్వాత మీరు మౌనంగా ఉండండి. మౌనంగా ఉంటూ ఏం చేయాలి మరి? ఇక్కడ ఏం నేర్చుకోవాలి మీరు మౌనంలో? అది అలవాటు చేసుకోండి. ఏం నేర్చుకోవాలని చెప్తున్నాను నేను. 3 లక్షణాలు చెప్పుకుంటాం మనం భగవంతుడికి, కానీ గురువుకి కానీ. సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు. మీలో ఆ లక్షణాలు పెరుగుతున్నా లేదో చూసుకోండి. మీరు ఖచ్చితంగా పెరుగుతాయి మౌనంగా ఉంటే. మీరు పడకుండా ఎందుకుంటే మామిడి చెట్టు 2 సంవత్సరాల కిందట వేసినా ఇక్కడ ఇప్పుడు ఇంత పెరిగింది. ఇంకో 3 ఏళ్ళు అవుతాయి కానీ కాయలు రావు. కానీ చెట్టు పెరుగుతోందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? ముందు ఇంతే అంకురం ఉంటుంది, తర్వాత అంకురం అలా పెరుగుతూ ఉంటుంది. లేదా ఆ మౌనం మీరు పాటిస్తున్నారా లేదా అన్నదానికి నిదర్శనం ఏంటంటే సర్వజ్ఞత్వం యొక్క అంకురం, సర్వవ్యాపకత్వం యొక్క అంకురం, సర్వసమృద్ధత యొక్క అంకురం ఆ క్షణం నుంచి మొదలవుతుంది. ఎప్పుడో కాదు జరిగేది. ఆ క్షణం నుంచి విత్తనం వేసాం, నీళ్లు పోసాం, బతికే విత్తనం అవుతే ఆ క్షణం నుంచి బతుకుతుంది అది. తర్వాత భూమిని చీల్చుకుని దాని అంకురం మీకు బయట కనిపించవచ్చు. కానీ నిజంగా విత్తనాన్ని మీరు నాటితే బతికే విత్తనం అవుతే ఏ క్షణం నుంచి బతుకుతుంది అది? ఆ క్షణం నుంచి బతుకుతుంది. మీరు మరి మీరు మౌనంగా ఉంటే ఎప్పటి నుంచి సర్వజ్ఞత్వం మీలోకి వస్తుంది? సర్వవ్యాపకత్వం ఎప్పటి నుంచి వస్తుంది? సర్వసమర్థత ఎప్పటి నుంచి వస్తుంది? ఆ క్షణం నుంచే. కానీ అది విత్తనం వెయ్యి మిగతా వాళ్ళకి ఆ ఫలాలు ఇవ్వటానికి మాత్రం టైం పట్టచ్చు. శిరిడి సాయి నాకు 12 ఏళ్ళు పట్టింది అన్నాడు. నేను నా గురువుని మాత్రమే చూస్తున్నాను అన్నాడు. ఏ గురువుని? లోపల ఉన్నటువంటి ఆ సర్వజ్ఞుని, మౌనాన్ని చూశాడు. ఎందుకున్నా గురువుని చూస్తే ఏముంటుంది? గడ్డం కనిపిస్తుంది అంటే ఆయన అవధూతోటే ఇంకా ఘోరం. ఇంకా అది చూడాల్సింది. ఏంటి చూడాలి? ఆ సర్వజ్ఞుని, ఆ సర్వవ్యాపకత్వాన్ని, ఆ సర్వసమర్థమైనటువంటి మౌనాన్ని. అది ఇక్కడ ప్రాక్టీస్ చేయమంటున్నా. మరి అంకురించడం ఎప్పటి నుంచి? ఈ క్షణం నుంచి అది ఉండాలి. మీకు మొదలెట్టుంటే సర్వజ్ఞత్వం ఖచ్చితంగా మీకు స్టార్ట్ అవుతుంది. సర్వసమర్థత ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. మామిడి చెట్టు అంకురించినప్పుడు మామిడి చెట్టే, ఫలాలు ఇస్తున్నప్పుడు కూడా మామిడి చెట్టే. కానీ మొదట్లో ఖచ్చితంగా పెంచు కావాలి, కాపాడేవాళ్ళు కావాలి, చూసుకునేవాళ్ళు కావాలి. ఆ బాధ్యత నాకు వదిలేయండి. చేయలేరు అది. కానీ ఆ బాధ్యత మాత్రమే నేను స్వీకరిస్తానని చెప్తున్నాను. మిగతాది మిమ్మల్ని యోగులు కాదలుచుకుంటే నా దగ్గరికి రండి. ఖచ్చితంగా యోగులు అవుతారు. రకరకాలుగా మీకు తిప్పి తిప్పి చెప్తాను ఆ విషయాన్ని. మిగతావి ఏమవుతాయి? ఇది ఉంది ఆ భగవంతుడికి. ఆ మాత్రం సాహసం చేయలేరా? ఈ జీవిత రథాన్ని భగవంతుడు కర్పించలేరా? ఎందుకంత వరి అయిపోతారు? ఏమైపోతుంది నా జీవితం? ఏమవుతుంది? ఏదో కంగారు బాధరా వదిలేయండి ఒకసారి అలాగా. కానీ ఏం చెప్పాము అలా గుర్తుంచుకోండి. వదిలేయనన్నా బాధ్యతల్ని మీరు వదిలేసి భగవంతుడి మీద ఆధారపడతా ఉంటే వదలదు. హావగొట్టి చెవులు మూస్తాడు. తపస్సు చేయకుండా అర్జునుడికి పాశుపతాశ్రమం రాలేదు. శ్రీకృష్ణుడు నా బావే కదా, దేవుడికి రాలే పాశుపతాశ్రమం, అర్జునుడికి వచ్చింది.
సాధ్యత తపస్సు చేయండి, గాబరా పడండి. మా కుటుంబ పరిస్థితులు బాగుంటే ఈ జీవితంలోనే కాదు, మీరు ఎన్ని కోట్ల జన్మలెచ్చినా మీ కుటుంబ పరిస్థితి సాధనకు అనుకూలంగా రాదు. మీరు దాన్ని మార్చుకోవాలి తప్ప అనుకూల పరిస్థితి ఎలా వస్తుంది? కూర్చుంటే మంచుకోవాలి. మీరు ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటే అంత మంచిది మీకు. యాక్చువల్ గా ఇట్లంటే మీరు వదిలేయగలుగుతారు బాధ్యతని. ఏ బాధ్యతని? నేను చేస్తున్నాను అనే బాధ్యతని. చాలా బాధ్యతను వదలకండి. నేను జపం చేసుకోవాలి మాస్టర్ అని చెప్పి క్లాస్ తీసుకొని చాలా మంది అలాంటి వాళ్ళు కూడా పరిచయం. ఎగ్జామ్ చేయాలి మాస్టర్ అని చెప్పి ఆశించుకోవాలి. చాలా గొప్ప భక్తులు అని నాకు పనికిరారు. కానీ నాకు టైం లేదు మాస్టర్ అని చెప్పి మీ పనులు చేయలేను. అయినా మీరు నాకు పనికిరారు. ఇద్దరు నాకు అనవసరం. చాలా గొప్పవాళ్ళు, బాధ్యతలు నెత్తి మీద ఉన్నాయి. మీరేమీ చేయలేరు నాకు. కానీ మాస్టర్ నా బాధ్యతలంతా మీ నెత్తి మీద పడేస్తాం. చాలా మంది నా దగ్గరికి వచ్చి ఎంతో ఉంటారు మాస్టర్, మా పిల్లల్ని మీ ఇంట్లో వదిలేస్తాను, భలే ఆనందిస్తాను. చాలా మంది నన్ను విద్యాశ్రమం కట్టించమంటారు. విద్యాశ్రమాలు చూసినప్పుడల్లా నాకు అదే బాధ వస్తుంది. భారతీయ గౌరవాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు వృద్ధులు ఎవరు? రాబోయే తరం అండి. మీ శరీరం వదిలేక పుట్టబోయే వాళ్ళు వాళ్లేగా? మరి వాళ్ళకి ఎంత ప్రామినెన్స్ ఇవ్వాలి? వాళ్ళు విత్తనాలు వాళ్ళు. వాళ్ళని వృద్ధాశ్రమంలో పడేస్తే రేపు వచ్చే సంతతి ఎలా ఉంటుంది మీకు? వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. అందరూ భక్తులు కూడా వృద్ధాశ్రమాలు దగ్గర ఆరిస్తున్నారు. వాళ్ళ భక్తి జీవితం ఇది భారతీయ సంస్కృతి అర్థమైతే వృద్ధాశ్రమాలు కట్టించారు, వృద్ధులకు గౌరవం ఇస్తారు. మరి వాళ్ళు గౌరవం ఇచ్చేదైతే ప్రవర్తించడం లేదు కదా మాస్టారు. ప్రవర్తించేదైతే చెయ్యండి. మీరు చెప్పండి వాళ్ళకి, చెప్పండి మీరు ముసలాళ్ళు కాదు, మీరు భావి తరానికి ప్రతినిధులు, ఆ లెవెల్లో మీరు జీవించండి. చెప్పండి. కానీ వాళ్ళని అలా వదిలేస్తాం అక్కడ టీవీలు ఇచ్చా మాస్టారు వృద్ధాశ్రమానికి, చాలా మంది చెప్పారు. ఫీస్ పంచా మాస్టారు వీధులందరికీ డయాబెటీస్ ఫీస్ పంచాడు కొంత ముంచాడు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను? మీరు చేసేటటువంటి పని సమాజం ఏది కరెక్ట్ అనుకుంటుందో అది కరెక్ట్ అనుకుని చేస్తే తప్పే, అది గ్యారంటీగా తప్పే. అది ఇంకేంటే సమాజానికి యోగత్వం తెలియదు. అంచేత సమాజం హర్షించింది అనుకుంటే మీరు గుర్తుంచుకోండి, మీరు పొట్టలో గాలి పెట్టారు. గురువు ఒక్కడో హర్షించాడు, మొత్తం సమాజం ఎదురు పెరిగింది మీదే రైతు. మరి మాకు ఎలా తెలుస్తుంది సార్ గురువు హర్షించాడో లేదో? సమాజం హర్షించిందో లేదో అనే ప్రశ్న మీరు ఎప్పుడు ఆపుతారో అప్పుడే గురువు మీరు గురువు వస్తుంది. మీకు ఆ దమ్ముందా? మీరు సమాజాన్ని చూస్తే గుర్తుంటారా సమాజం ఏం చేస్తుందని? ఎంతవరకు కుటుంబాన్ని చూడమన్నాను అర్థమైంది కదా, అంతవరకు చూడండి. మళ్ళా సమాజాన్ని పట్టించుకోకండి. సమాజం ప్రతిదానికి వంతపడుతుంది. ఖచ్చితంగా మీరు ఏ మార్గాన్ని ఎన్నుకున్నా ఆ మార్గంలో మీతో పాటు నడిచే వాళ్ళు గ్యారంటీగా దొరుకుతారు. పక్కలో ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ, టీవీలో చూపించాడు. లావుగా ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ, సన్నగా ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ. మార్నింగ్ 4:30కే నడిచేవాళ్ళు ఒక గ్రూప్, సూర్యోదయం అయ్యాక నడిచేవాళ్ళు ఒక గ్రూప్. ఇందులో ఎవరు కరెక్ట్? సన్నగా ఉన్నవాళ్ళు కరెక్టా, బట్టతల కరెక్టా, ఏది కరెక్ట్? ఏదైనా కరెక్ట్. కరెక్ట్ ఏంటి అంటే మీరు నడుస్తూ ఉంటే మీ గ్రూప్ మీ చేతులు బాధపడకండి, మౌనంగా ఉండండి. మీకు తెలియక కూడా మౌనంగా ఉండండి, మాట్లాడటం మానేయండి. కనీసం నాకు తెలిసిన కుటుంబ సభ్యులు మౌనంగా ఉండలేకపోతే కుటుంబంలో ఇంకా నేను ఏం చెప్పాను పద్ధతిగా ఒకటి ఎందుకు మాట్లాడాలి? మౌనంగా ఉండండి. కానీ మౌనంగా ఉండేసరికల్లా అది ఇల్లు చూస్తే ఎలా ఉంటుందంటే ఘోరమైన శోక సముద్రంలో మునిగిపోయినట్టుంటుంది అందరి ముఖాలు. బహుమహత్వం మౌనంగా ఉండండి. చూస్తూ ఉంటావు సార్ మధ్య ఉంటుంది మౌనంగా ఉన్నారు అంత సీరియస్ గా ఉంటారు. నా భయం వస్తుంది పాపవాడు అనవసరంగా మౌనంగా ఉండమన్నా బాబు, లేదు మౌనంగా ఉండొచ్చు కదా. నవ్వుతో కబుర్లు చెప్పుకోకండి, అసలు మాట్లాడుకోకండి. ఆ మౌనాన్ని అర్థం చేసుకుని ఎలాంటి మౌనం, సర్వజ్ఞత్వాన్ని తెచ్చే మౌనం. ఎలాంటి మౌనం, సర్వవ్యాపకత్వాన్ని తెచ్చే మౌనం. ఎలాంటి మౌనం, సర్వసమర్థతను తెచ్చేటటువంటి మౌనం. అదే గురువు బ్రహ్మ గురు నిత్య గురువు దేవో నిమిత్త గురువు బ్రహ్మ సర్వజ్ఞుడు గురువు గురువు విష్ణువు సర్వవ్యాపకుడు విష్ణువు గురుదేవో మహేశ్వర సర్వసమర్థుడైనటువంటి వాడు గురువు. అందుకు గురుస్తోత్రం చేయమంటాం. నేను మౌనంగా అక్కడికి వెళ్ళానా లేదా, లేకపోతే ఈ క్యాంపు 4 గంటలకు అవుతుంది, మాస్టర్ 6 గంటలకు సినిమా పెడతారు, 6 గంటలకు సినిమా టికెట్ వస్తుంది కదా, ఎలా జారుకుందాం అని మీరు మౌనంగా ఉండితే ఏం లాభం? ఇది ఉంది కానీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మొదట్లో 2-3 నెలలు మీరు అవస్థ పడితే తప్ప ఆ మౌనం మీకు అర్థం కాదు. అవస్థ పడితే ఇక్కడికి వచ్చి మౌనంగా ఉండి ఇంటికి వెళితే మళ్ళీ మామూలు అయిపోయారు అనుకోండి. అందుకని ఇక్కడ పెట్టింది ఏంటి, నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరం. అనుభూతి ఈ అనుభూతి తీసుకెళ్ళండి. గందరగోళం ఉంది ఇంట్లో, మళ్ళీ వచ్చేయండి ఇక్కడికి. పర్మిషన్ కావాలా మాస్టర్? ఇక్కడికి రావటానికి పర్మిషన్ అక్కర్లేదు, ఇది దాటి లోపలికి రావటానికి పర్మిషన్ కావాలి. దానికి కూడా కారణం ఏంటంటే కేవలం నా హెల్త్ కండిషన్, ఇంకేమి కాదు కారణం. ఏమి కారణం కాదు, ఏ క్షణంలో నా హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో ఆ ఆర్చ కూడా ఎత్తేస్తాను. రక్ష భరించలేను నాకున్నటువంటి బాధలో, ఏకాంతం కావాలి నాకున్నటువంటి బాధలో. కానీ నాకు హెల్పర్స్ కావాలి కనుక ఇద్దరిని ఉండమంటున్నా. మరి వాళ్లే ఉండాలా మాస్టరు? మౌనం అంటే నీకేమర్థం, ఇంకా వాళ్లే ఉండాలా అని అడిగితే కాదు. నేను ఇంకా మాస్టరు ఏం చేయాలి, ఎంత అవస్థ పడాలి? ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, నేనిచ్చిన వాగ్దానాలు నాకు గుర్తుంటాయి, నీకు గుర్తుంటాయో. నీలో ఎవరికైనా సేవ ఉండి సాధనలో పరిపక్వత వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని దురగ్రహంలో ప్రాంతం తీసుకెళ్తాం. అతిశయోక్తి కాదు, అసంభవం కాదు అది. కానీ ఇలా తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళాను మిమ్మల్ని. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకుని 5-6 నెలలు ఒక గ్రూప్ వేస్తారు, గ్రూప్ ఇలా రండి, మళ్ళీ తిరిగి తిరిగి రండి. మీరు ఎప్పుడు వీలవుతే అప్పుడు రండి. ఇప్పటికే రావాలా మాస్టర్ ఇది? ఇక్కడి నుంచి మీరు నేర్చుకున్నటువంటి మౌనాన్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆశ్రమానికి అందించండి. ఏ ఆశ్రమానికి మాస్టర్? వసుదైవ కుటుంబకం అనే భావన ఉంచుకోమంటున్నా. కానీ ఏ ఆశ్రమాన్ని మళ్ళీ అడిగితే ఏం చెప్పండి? మీ పక్కన ఉన్న గుళ్ళ పూజారికి చెప్పండి, వినేవాడు ఎవడైనా ఉంటే వాడికి చెప్పండి, వాడెవడో అన్నది మనకు అనవసరం. వినని వాళ్ళు మనవాళ్ళు అయితే మాత్రం ఏం లాభం? మీ ఇంట్లో వాళ్ళు నా భార్యకి నా పిల్లలకి చెప్తాను, వాళ్ళు వినరు. ఇప్పుడు వాళ్ళని అవస్థ పెట్టకండి. నాకు అర్థమైపోయింది మాస్టర్, మౌనంగా ఉండాలి కదా. వెళ్తా ఇంటికి ఇప్పుడు ప్లాస్టర్, భార్యకి ప్లాస్టర్, మన నోటికి మాత్రం నో ప్లాస్టర్. ఆ పని మాత్రం చేయకండి. ఎవరి జీవితాలు వాళ్ళు ఏమనిపిస్తున్నా కదా. ఈ యోగ సాధనలో ఎవరు ఎవరికి తోడు రారు అది అర్థం చేసుకున్నది. ఇలాగే ఒకే కుటుంబంలో రకరకాల పిల్లలు చదువుకుంటూ ఉంటారు, ఎవరు ముందుకు వెళ్తాడో ఎవరికి వెళ్తాడు, ఎవరిదారు వాళ్ళదే. వెనక వాడి కోసం నేను ఆగాను, మీరు చెప్పండి ఆగండి. టైం చాలా తక్కువగా ఉంది, 1.5 సంవత్సరాలు మాత్రమే. నింపేయండి ఇక్కడ ఆశ్రమాలు నింపేయండి. మన ఆశ్రమాలలో ఈ రూల్స్ మనం పెట్టగలం కదా, మిగతా చోట్ల అయితే పెట్టలేం కదా. ఇక్కడికి రాలేని వాళ్ళు మీరు అక్కడ చెప్పచ్చు కదా, ఇక్కడ నేర్చుకున్నాను ఇలాగే చెప్పాలి, చేతులు ఉన్నాయి కదా. అనిపించండి ఒక మహాజ్వాలగా ఈ 2 సంవత్సరాలలో ఈ యోగ విద్యను మనం అందించగలిగితే మన జీవితాలే ధన్యమైపోతుంది, మానవ జాతే ధన్యమైపోవచ్చు. ఇది అర్థం చేసుకుంటే తెలియజేస్తుంది మనం.